ఏమిటి ఏమిటి, కృష్ణుడు వచ్చాడా, బలరాముడు వచ్చాడా అని మొత్తం ఈ ఆడవాళ్ళంతా ఈ మాట వినడంతో సంభ్రమంతో లేచిపోయారు. ఆహా, ఎక్కడెక్కడనగానే మాతో వస్తే చూపిస్తూ ఉన్నారట, నడవండి బాబు, ఆ కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు కృష్ణుడిని దర్శిస్తున్నామా, ఎప్పుడు కృష్ణుడిలో కలిసిపోదామని ఎదురు చూస్తున్నాం అని వాళ్ళంతా వెంటనే ఏం చేశారు, కృష్ణుడికి ఆకలిస్తుంది అని ఒకరికొకరు చెప్పేసుకుని పెద్ద పెద్ద పళ్ళాలు, గిన్నెలు, పాత్రలు, క్యారేజీలు కూడా మళ్ళీ ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో ఉప్పు, ఓ దాంట్లో నెయ్యి, ఓ దాంట్లో దద్దోజనం, ఓ దాంట్లో కట్టుపొంగలి, ఇళ్లలో ఎవరెవరు ఏం చేశారో అనమాట, బూరెలు, బొబ్బట్లు ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకుని, నేతిజాడీలు, పెరుగుజాడీలు కూడా పుచ్చుకుని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ వరకతలు ఒకళ్ళు, మొత్తం పదార్థాలన్నీ పుచ్చుకుని ప్రయాణం అయిపోయారు. ముందు పిల్లలు, వెనక ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళ వేగం ఎలా ఉందో తెలుసా, వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎలా ఉందో అలా ఉందిట. నదులన్నీ వర్షాకాలంలో సముద్రంలోకి పరిగెడతాయి. శ్రీకృష్ణుడు అందరికీ పనికొచ్చే సముద్రుడు, అందరూ కలిసిపోయే సముద్రుడు, వీళ్ళు నదుల్లో ఉన్నారట. పరమాత్ముడు సాగరం, జీవాత్మలంతా నదులు. నదులన్నిటికీ గతి ఏమిటి, నదీనాం సాగరో గతిహి, నదులకు సాగరమే దిక్కు అన్నట్టుగా పరిగెడుతున్నారు. ఇంతలో మగవాళ్ళు వచ్చారు, పూర్ణాహుతి అయ్యింది, ప్రదక్షిణ చేయాలి, రండి అంటే పండి అన్నారట, రండి పండి అని తన్ని తోసేశారు. మగలు, అన్నలు, బిడ్డలు, బంధువులు ఎవరొచ్చినా లెక్క చేయకుండా గెంటి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు వీళ్ళు ఆ సమయంలో? వాళ్ళకి ఎంత బలం వచ్చిందంటే, ఇంతమంది మగవాళ్ళు అడ్డం పడుతుంటే తన్ని పారేసేటండి కాళ్ళతోటి. మరి నిజంగా తలుచుకుంటే లేడీస్ ఏదైనా చేయగలరు, ఏమనుకుంటున్నారో జాగ్రత్త, అందుకే వాళ్ళు గౌరవించాలి అని నేను అన్న వ్యాసుడు అన్నాడు. ఇలా తోసుకుంటూ వచ్చేశారు వాళ్ళు. ఆ సమయంలో కృష్ణుడు ఇలా కాళ్ళు ఉయ్యారంగా పెట్టి మురళి వాయిస్తున్నాడు. మనోహరమైన రూపం, నెమలి పింఛంతో ఉన్నాడు, పసుపచ్చని బట్ట కట్టాడు, నడుముకి ఓ మంచి తువాలు బిగించి కట్టాడు, చిరునవ్వుతో ఉన్నాడు. 7 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న బాలుడు అయినప్పటికి, ఇంకా 7 ఏండ్ల బాలుడు. ఆ బాలుడిని చూడటంతో ఆడవాళ్ళంతా ఆహార పదార్థాలన్నీ పక్కన పెట్టి పళ్ళాలు శ్రీకృష్ణుడి పాదాల మీద పడిపోయారు. పరమాత్మ, కోట్లాను కోట్ల సంవత్సరాలు, 1 కోటి కాదు, 1,000,000,000 సంవత్సరములుగా తపస్సు చేసిన ఎవరికీ లభించని భాగ్యం మాకు లభించింది, నీ పాదాలు చూచాం, దా ముందు అన్నం తిను అనగా ఆయన మళ్ళీ కొంటిగా, తల్లుల్లారా, మీరు ఎంత పెద్ద పొరపాటు చేశారు, మీ భర్తలు యజ్ఞం చేసి పూర్ణాహుతి చేస్తుంటే వాళ్ళతో కలిసి యజ్ఞం చుట్టూ ప్రదక్షిణ చేయకుండా నా దగ్గరకు వస్తారా, ఈ నైవేద్యాలన్నీ దేవుడికి పెట్టాలి, దేవుడికి నైవేద్యం పెట్టే పదార్థాలు నాలాంటి సామాన్య గోపాల బాలుకుడి కోసం పట్టుకొస్తారా, నైవేద్యం అయ్యాక ప్రసాదం పట్టుకురావచ్చుగా అన్నాడు ఆయన. చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు, దేవతలకు అపచారం చేశారని కానీ వాళ్ళు తెల్లబోయి, కృష్ణ ఇంకా మమ్మల్ని మోసగిస్తావా, అక్కడ యజ్ఞంలో ప్రదక్షిణ కంటే ఆ యజ్ఞ పురుషుడవైన నీ ప్రదక్షిణే మాకు ముఖ్యం, సామాన్య దేవతలకి, చిల్లర దేవతలకి, విగ్రహాలకి కదా నైవేద్యం పెట్టడం, సాక్షాత్ ఆది విష్ణువు నీకే నైవేద్యం పెడుతున్నాం, మమ్మల్ని మోసగించదు, నీవెవరవో మాకు తెలుసు, సర్వాంతర్యామి వాసుదేవుడు అనగానే ఆయన నవ్వి, చూశారా, నిరంతరం యజ్ఞములు చేసేటటువంటి వారికి లేనటువంటి జ్ఞానం వాళ్ళ భార్యలకు, ఆడవాళ్ళకు వచ్చింది, పెట్టండి అన్నం అన్నాడు ఆయన. ఇక అందరూ కలిసి అందరూ కృష్ణుడికి పెడతా ఉంటారు, ఎవరికి వాళ్ళే, మా గురువు గారికి పెట్టాలి, మరి పక్క వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, ఇది పెద్ద వెర్రి ప్రేమ. అప్పుడు కృష్ణుడు, వీళ్ళంతా నాలోంచి వచ్చారు కాబట్టి ముందు వీళ్ళకి పెట్టండి అప్పుడు నాకు పెట్టండి అన్నట్ట, అలా కాదు మీ అందరూ కూర్చోండి, అందరికీ విస్తరణేస్తా ఉన్నారు, చివరికి కాంప్రమైజ్ అయ్యారు, కృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టారు, పక్కన పిల్లల్ని కూర్చోబెట్టారు, ఇంతంత విస్తరాకులు వేశారు, అసలు ఆ విస్తరణ చూస్తేనే చాలు, మన పస్తాయించి తినేయచ్చు అనమాట, బస్తా అన్నం తినచ్చు, అంత పెద్ద పెద్ద విస్తరి వేశారు. ఇంకా చూడండి అయ్యా, ఇంక నేను అన్ని వర్ణించలేను, వర్ణిస్తే మీ అందరికీ నోరూరు ఇప్పుడు ఉపన్యాసం అనేసి పరిగెత్తికి వెళ్ళిపోతారు, మళ్ళీ అవన్నీ చేయించమంటారు అనమాట. ఎన్ని రకాలు చేయించారండి, బొబ్బట్లు, బూరెలు, అరిసెలు, సున్నుండలు, పాకుండలు, అన్నీ నేతితో తయారేసినవి, మళ్ళీ దిక్కుమాల నూనె వాడలేదు, ఇలా రకరకాలైనటువంటి తీపి పదార్థాలు, ఇక పులిహార, దలిహార, దద్దోజనం, అదేదో అన్నం, కట్టు పొంగలి, మొహం పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి, ఈ పొంగళ్ళు ఒక పక్కన, ఇవి కాకుండా మళ్ళీ రకరకాలైన పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, గోంగూర పచ్చడి, దబకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దానిమ్మకాయ పచ్చడి, ఇలా ఏవో పచ్చళ్ళు, ఇవి కాకుండా మళ్ళీ పులుసులు, అప్పడాలు, ఒడియాలు, కడియాలు, ఇవన్నీ వేశారు. అసలు ఇన్ని చేస్తే ఏం తింటారు, నేను చెప్పేది వేళకే, గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు కనుక వాళ్ళు ఇవన్నీ శుభ్రంగా తిన్నారు, వీటి మీద నెయ్యి పోసేశారు, అలాగా ఈ పదార్థములు ఒకదాని తర్వాత వాళ్ళు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే జీవితంలో ఎప్పుడూ తిననట్టుగా తినేశారు వాళ్ళంతా. ఇన్ని పదార్థాలు తింటుండగా కృష్ణుడు కూడా మధ్యలో కూర్చుని కొంచెం కొంచెం తింటూనే ఉన్నాడు. ఆయనకి అన్నం పెట్టిన వాళ్ళు అందరూ ఎవరో వాళ్ళ అదృష్టం కదా, అందరూ పెట్టలేరు ఆయనకి. కొంతమంది తక్కిన పిల్లలకు పెట్టారు, కొందరు ఆయనకి పెట్టారు. ఆయనేమో నవ్వుతూ తిన్నాడు. ఎక్కువ వెన్నపూస బాగా తిన్నాడు. వెన్న బాగా తింటే ఒళ్ళు ఇలా నున్నగా ఉంటుంది, అందుకని మంచి వెన్న తిన్నాడు. మురిసిపోయారు వాళ్ళు. యాగభోక్త ఈయన కృష్ణునికి నిరంతరం నైవేద్యాలు విగ్రహ రూపంలో పెడుతున్న పరమాత్మకి ఇప్పుడు డైరెక్ట్గా పెట్టారు వాళ్ళు. అసలు కృష్ణుడికి పెట్టారు విగ్రహానికి కాకుండా. అంతా తిన్నాక చెయ్యి కడుగుతామని వచ్చారు. అసలు చెయ్యి కడగడానికి ఏముంది, అసలు తిన్నట్టే లేదు. తను మూతికి కానీ చేతికి కానీ ఏమీ లేదు. ఆ పరమాత్ముడు ఏమన్నా ఒంటికి తగిలించుకోట్టిక. ఆ తర్వాత కొంతమంది కాళ్ళు కడిగారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళాం, నీ దగ్గరే ఉండిపోతాం అన్నారు. మేము మా భర్తల్ని తన్ను వచ్చాం, వాడి ఇంటికి వెళ్తే తంతారు, మేము ఇక్కడే ఉంటాం అనగా ఆయన నవ్వి, తల్లులారా నా కడ మీరలున్నారటంచు మీ వారలెవ్వరు అలుగరమ్మా. మీరు నా దగ్గరకు వచ్చారని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మీ మీద కోపగించరు, ఇంట్లోకి రావద్దు, గెటౌట్ అనరు, ఇది నా మహిమ. మీరు ఇళ్ళకి వెళ్ళండి. స్త్రీకి భర్త సమస్త లోకేశ్వరుడు. పాపిష్టాడైనా కుష్ఠవాడైనా భర్త భర్తయే ఆయన్ని గౌరవించాలి. వెళ్ళి ఆయనతో కలిసి యజ్ఞం పూర్తి చెయ్యండి, మళ్ళీ నివేదనలు సిద్ధం చెయ్యండి. నా మీద మీకు నిజమైన భక్తి కుదిరింది, మీ చేతి భోజనం నేను తిన్నాను, మీకిదే నా వాగ్దానం. నా అవతార సమాప్తి అవగానే మీరు కూడా నాతో సమానముగా నా లోకములకు వచ్చి తీరుతారు, శాశ్వత లోకం ఇస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి వారు ఇంటిలోకి రావద్దంటే అప్పుడు కృష్ణ అని నన్ను తలుచుకోండి, ఏం దొరుకుతుందో చూడండి అన్నాడు ఆయన. ఇంకా కృష్ణుడి కాదనలేక ఆయన వదిలి ఏం పెడతారండి పాపం. అందుకని తప్పదా కృష్ణ అని ఆ పళ్ళేలు పుచ్చుకొని వెనక్కే చూస్తూ ఇటు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళారు పాపం. అటు వెనక్కి కృష్ణుడు చూచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు భర్తలంతా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లోకి రావద్దల్లా. అయ్యింది ఏదో అయ్యింది, యజ్ఞంలో ప్రసాదం బదులు ఎవరికో పెట్టొచ్చారు మీరు మాకు తెలుసు, మళ్ళీ అన్నాలు వండండి అన్నారు వాళ్ళు. ఈలోపు ఒక్కడు మాత్రం మీకు సిగ్గుందా, మన ఆడవాళ్ళు యజ్ఞం సమయంలో మనల్ని కాదని బయటికి వెళ్ళి ఎవరికో అన్నం పెట్టొస్తారా, ఇటువంటి వాళ్ళని ఇంట్లోకి రమ్మంటారా మీరు. నేను మొండిని, పెద్ద మొండిని, జగమొండి అనకూడదు కానీ అది కూడా అని అర్థం కాసేవు, జగమొండిని. ఎవత్వేను నా పెళ్ళానివా, నా మాట కాదని ఇంట్లో చేరతావా, లోపలకు అడుగు పెట్టడానికి లేదు, నీకు విడక్ 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 అన్నాడు. వెంటనే ఆవిడ ఏం చేసింది, అందరూ చూస్తుండగా శ్రీకృష్ణ అంది. అప్పుడు ఆవిడ శరీరం ధగ 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 ఒక జ్యోతిగా మారిపోయింది. అందరూ చూస్తుండగా జ్యోతి ఆకాశంలో ఎగిరిపోయింది, ఆకాశంలో కృష్ణ రూపం దర్శనమిచ్చింది. అందరూ చూస్తుండగా ఆకాశంలో కృష్ణుడు కనబడ్డాడు, ఈ జ్యోతి వెళ్ళి కృష్ణుడిలో కలిసిపోయింది. ఒక్క క్షణకాలంలో జరిగిపోయింది ఇదంతా. వెంటనే అర్థమైపోయింది వీళ్ళకి. అందులో ఈ అగ్నిహోత్ర వదనలు గారికి బాగా అర్థమయ్యింది. పెళ్ళాన్ని ధుమ్ ధుమ్ అన్న ఆయనకి. అప్పుడు మాత్రం వాళ్ళు ఏడ్చారండి, వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసిన. అసలు ఆ పద్యం చదువుతుంటే కళ్ళ బట్టి నీళ్ళు వస్తాయన్నమాట. కటకట మోసపోయితిమి, కటకట మోసపోయితిమి, కాంతల పాటియు బుద్ధి లేదు, నేడిట హరి కానవో నిరుగమేము, దురాత్ములమేము కల్మషోద్భటులము, విష్ణుదోరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరియేల కాల్పనే. ఎంత మోసపోయాం మనం, ఎంత మూర్ఖులం, మన ఆడవాళ్లకున్న బుద్ధి లేదు, మనంతా తెగ చదువుకున్నాం, వ్యాకరణాదులు చదువుకున్నాం, శృతులు చదువుకున్నాం, ఉపనిషత్తులు చదువుకున్నాం, ఇన్ని చదువుకున్న మనకంటే అక్షరం చదువుకొని ఆడవాళ్ళు జ్ఞానులు కదా. మన భార్యలకున్న బుద్ధి మనకు లేదు, వాళ్ళు ఎంత మాట అన్నారండి, కాంతలపాటి బుద్ధి లేదన్నారు. శ్రీకృష్ణుడు వేదేశ్వరుడు లోకేశ్వరుడు సర్వేశ్వరుడు అవతారమూర్తి మన దగ్గరకు వచ్చి భిక్షాందేహి అని అన్నం యాచించడమే మన అదృష్టం. అటువంటిది ఆ హరి మన దగ్గరకు వస్తే ఆ సర్వేశ్వరుణ్ణి చూడడానికి వెళ్ళలేదు, ఆయనకి అన్నం పెట్టలేదు. దుర్మార్గులం, పాపాత్కులం, మా శరీరం కాలుష్యంతో నిండిపోయింది. నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా అన్నారు, కల్మషోద్భటులం, మేము పాపాల వల్ల పుట్టిన వాళ్ళం, విష్ణువుని తిట్టిన పాపాత్ముడి యొక్క యజ్ఞం ఎందుకు, తెలివితేటలు ఎందుకు, పాండిత్యం ఎందుకు, మంత్రోచ్చారణ ఎందుకు, శీలమెందుకు, యాగం ఎందుకు, ఈ తీర్థయాత్రలు పర్యటనములేలా ఎందుకు ఈ తీర్థయాత్రలు? తగలబెట్టడానికి అన్నారు వాడు. మన వాడు కోపం వస్తే ఉంటారు తెలుసా, ఎందుకండి బుద్ధి లేనప్పుడు యజ్ఞం తగలట్టడానికి అంటారే, కాల్పని అన్నాడు సుస్పష్టంగా పోతన గారు. ఎందుకు తగలట్టడానికి మన యజ్ఞాలు, మన పుణ్యాలు, మన పురాణాలను? భగవంతుడిని గుర్తించలేకపోయాక ఎన్ని చేస్తే ఉపయోగమేముంది? క్రతువు మంత్రము తంత్రము ధనములు కాలంబు దేశంబు దేవతలు వర్ణులు మేదినీసురులు ఎవ్వాడు అట్టి సర్వేశుడు ఈ క్షితిరక్షంపజనిల్చినాడు ఎరుగము ఆ శ్రీభర్తకు కర్తకు కుతలోధర్తకు మేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకు. మనం చేస్తున్న యజ్ఞం, యజ్ఞంలో మనం చదువుతున్న మంత్రం, తంత్రం, కాలం, దేశం, దేవతలు, అగ్నులు, ఆఖరికి మనం, సమస్తం ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు ఈ భూమిని రక్షించడానికి అవతరించాడు, ఈ క్షితి రక్షింప జనించినాడు. అయినా గ్రహించలేకపోయాం, ఎంత పెద్ద పొరపాటు చేశాం. ఆ శ్రీభర్తకి, లక్ష్మీభర్తకి, మనందరికీ కర్తకి, భూమిని ఉద్ధరించిన వానికి, రాక్షసుల్ని సంహరించిన వానికి మమ్మల్ని రక్షించమని, మా అపరాధములు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం, వినతులు చేస్తున్నాం, ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాం. ఏదో పొరపాటు అయిపోయిందంటే కాదండి, మనస్ఫూర్తిగా వేడుకోవాలి. వేడుకునేది ఏదో ఏదో జరిగింది ఏదో కృష్ణ అంటే ఆయన ఏం క్షమిస్తాడేటి. అందుకని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు వాళ్ళు. పశ్చాత్తాపం అంటే ఎలా ఉండాలో వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి మనం. మహాత్ములు గనక తప్పు వెంటనే గ్రహించారు. అందుకే ఏమనుకున్నారు వాళ్ళు, ఆ సర్వేశ్వరుడు ఈ భూమిని రక్షించడానికి అవతరించాడు, మేము గ్రహించలేకపోయాం. ఆ శ్రీవల్లభునికి, సమస్త లోకేశ్వరునికి మేము భక్తితో నమస్కరిస్తున్నాం అని మనస వాచ కర్మణ లెంపలు వేసుకున్నారు. భార్యల్ని గౌరవించారు. కాబట్టి ఈ కథలు వింటున్నప్పుడు అనుక్షణం మనం జాగరూకులమై ఉండాలి. భగవంతుడు మన పక్కనే ఉంటాడు, మనకు తెలియదు. ఆయన ఏ రూపంలో ఉంటాడో మనకేం తెలుస్తుంది? ఎవడైనా ఇంత అన్నం అడిగితే వీలుంటే పెట్టండి, అసభ్యంగా మాట్లాడకండి. భగవంతుడు ఎవరు సాధకులో వాళ్ళనే పరీక్షిస్తాడు తప్ప రోడ్డు మీద పోయేవాడిని పరీక్షించడు కదా. ఎన్నో పర్యాయములు ఈ కథని చదివినప్పుడల్లా నాకు ఏదో తెలియని వింతలోకాలకు వెళ్ళిపోయినట్టు అనుభూతి కలుగుతూ ఉండేదన్నమాట. మీకోసం చెప్పట్లేదు, నేను ఎప్పుడు ఈ పురాణం చెప్పేటప్పుడు నా కోసం చెప్పుకుంటున్నాను. ఆ వాళ్ళు చేసిన పిచ్చి పనులు లాంటి పనులు మనం చేయకుండా ఆ గోపికల్లాగా, మునుల యొక్క పత్నుల్లాగా పరమాత్మను పట్టుకోవాలి. అసలు భాగవతంలో ఎక్కువగా స్త్రీనే తొందరగా భగవంతుడు గుర్తించి తరించారు మగవాళ్ళ కంటే. కాబట్టి మగవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. గోవింద గోవింద. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంట్లో ఉండగా మొత్తం నందాదులంతా ఆయన దగ్గరకు వచ్చారు. కృష్ణ, మేము ఒక యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాం అన్నారు. యాగం చెయ్యాలనుకుంటున్నారా, ఏ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారు, ఈ యజ్ఞం వల్ల ఏం ఫలితం కలుగుతుంది, దీని ఖర్చు ఎంత, ఎవడు ఈశ్వరుడు, ఒక పని చేసే ముందు దానివల్ల లాభం ఏమిటో తెలుసుకుని చెయ్యాలి, తెలియకుండా చేస్తే ప్రమాదం. ఏదన్నా యజ్ఞం చేస్తుంటే యజ్ఞం ఏమిటి, అందులో ఏ ద్రవ్యం వాడతాం, దీనివల్ల ఏం ఫలితం, ఇవన్నీ తెలియాలి. అజ్ఞానంతో చేయటం కంటే జ్ఞానంతో చేయడం మంచిది. ఎప్పుడన్నా నానుకున్న వాళ్ళకి, శ్రేయోభిలాషులకి మనం ఏం చేస్తున్నామో చెప్పడం వల్ల లాభం ఉంది. పైగా కార్యక్రమం చేసేటప్పుడు శాస్త్రీయమా జనాచారమా, కార్యంబు వైరులకెరిగింపవలదుగాని, చేసే పని శాస్త్రీయమా జనాచారమా తెలుసుకుని చెయ్యాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం రోజు యజ్ఞం చేస్తున్నాం, ఇది భాగవత యజ్ఞం, ఇందులో ప్రధాన దేవత విష్ణువు. ఈ యజ్ఞం ముందు యహం తర్వాత పరము ఇస్తుంది. ఇది శాస్త్రాలలో చెప్పబడిన యజ్ఞం, అంటే వేదమంత్రములతో చేసే యజ్ఞం కనుక శాస్త్రీయ యజ్ఞం. కొన్ని యజ్ఞములు పురాణాలలోనో లేక వేదాల్లోనో ఉపనిషత్తుల్లోనో మంత్రశాస్త్రాల్లోనూ చెప్పారు. అలా చెప్పబడిన యజ్ఞములన్నీ శాస్త్రీయ యజ్ఞములు. ఏ కార్యమైనా శాస్త్ర ప్రకారం చేస్తే ఎక్కువ లాభం, శాస్త్రం విడిచిపెడితే వచ్చే నష్టం ఫలితం ఉండదు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతిం. యహ ఎవడు శాస్త్రములను విడిచిపెట్టి స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్టుగా పనులు చేస్తాడో అటువంటి వాడికి ఆ పని వల్ల లాభం ఉండదు. ఇప్పుడు ఆ యజ్ఞంలో శాస్త్రములో చెప్పినట్టు చేస్తేనే మనకి ఫలితం తప్ప ఉద్దన్నప్పుడు ఉపయోగం ఉందండి. సహకారం లేకుండా నెయ్యి వేస్తే ఏమిటి ఉపయోగం? ఉత్తిని తగలబెట్టడం అంటారు దాన్ని. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అందుకే ఆయన ఏం చెప్తారు, బ్రహ్మగారు తొందరపడకండి, నేను స్వాహ అన్నప్పుడు మాత్రమే అందులో నెయ్యియును చెరువు వెయ్యండి, మంత్రం చెప్పినప్పుడు వేయండి, ఏమీ లేకుండా రోజు ఇంట్లో మంట పెట్టినట్టుగా అందులో నెయ్యి పోస్తే ఉపయోగం ఉంది కదా? ఏం లేదు. మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదో యాడ్ చేసుకుని పేటీఎం ద్వారా చెల్లిస్తే నా అకౌంట్లో పడుతుంది. పద్మాకర్ గారి అకౌంట్ యాడ్ చేసుకుని ఏ అకౌంట్ లేకుండా వేసేస్తే అది వ్యర్థం అయిపోతుంది, బౌన్స్ అయిపోతుంది. అలాగే ఏ కార్యక్రమం చేసినా శాస్త్రీయమై ఉండాలి. ఇప్పుడు నీవు చేస్తున్న యజ్ఞం తండ్రి నంద, ఇది శాస్త్రీయమా లేక జనాచారమా? జనాచారం అంటే ఏమిటి? ఎవడో చేశాడు మనం చేయడమే. గతానుగతికో లోపహన సామెత ఉందిలేండి. పద్మాకర్ గారు నదిలోకి వెళ్ళి ఇంత మట్టి వేశారు, ఓహో మనం వేద్దాం అనుకోవడం. నన్ను చూసి చాలామంది నేనేం చేసేది చేశారు. ఇవన్నీ పర్వాలేదు అనుకోండి, మట్టి వేస్తే మట్టి వేయండి, నేను ఈత కొడితే ఈత కొట్టండి, స్నానం చేస్తే స్నానం చేయొచ్చు. కానీ నేను ఒకసారి ఓ చిన్న ఇబ్బంది వచ్చి నదీ తీరంలో అలా కొంచెం దూరంగా పోతున్నాను, నేను అక్కడేదో స్పెషల్ శివలింగార్చన చేస్తున్నాను అనుకుని నా వెంట పడ్డారు జనాలు. ఇంతలో ఈ పక్కన ఉన్న బ్రహ్మగారు, ఆయన లింగార్చన వేరు, మీరు కొంచెం పక్కకి తప్పుకోండి అన్నారు ఆయన. అంటే ఏమిటనమాట, ఇవి విర్రి, ఈయన ఏం చేస్తే చేద్దామని. ఎప్పుడో ఒక్కొక్కసారి ఎంత కాదనుకున్నా మేము అప్పుడప్పుడు యజ్ఞంలో చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇలా బుర్ర ముక్కు కొక్కున్నాను. నిజం చెప్తున్నాను, ఓసారి ముక్కు దురద పెట్టి యజ్ఞంలో ముక్కు కొక్కోగానే అందరూ ముక్కు కొక్కోవడం మొదలెట్టారు. నేను ఎందుకు కొక్కున్నానో తెలియదు వాడికి. వాళ్ళ ఉద్దేశం ఏమిటనమాట, అంత పూర్వం బ్రహ్మగారు ఏమన్నారంటే ప్రాణాయామం చేయండి ముక్కు పట్టుకోండి అన్నట్ట. ముక్కు పట్టుకోమన్న తర్వాత నేను ఇలా అనుకున్నాను, ఓహో ముక్కు పట్టుకున్న తర్వాత గురువు గారు ఇలా అనుకున్నారు కనుక మనం కూడా గోకుకోగలను. ఆ తర్వాత నేను ఏదో పనుండాయని ఇలా గోకే వీపు మీద, ఓహో గురువు గారు బ్రహ్మగారు వీపు గోకారు కదా అని మనం కూడా గోకాలని అందరూ వచ్చాను వీపు గోకారు. దెబ్బతో ఆయన వీపు అంతా పుండైపోయి మళ్ళీ ఏడాది పాటు రోజు గేదె రుద్దుకున్నట్టుగా గంగానదిలో మట్టితో రుద్దుకోవాల్సి వచ్చింది. ఇవి విరిన అన్నమాట. దీనికి గతానుగతికో లోక, ఒకడు ఏం చేస్తే చేస్తాడట. ఇలా జనాచారాలు చాలా ఉన్నాయి. దానికి ఉదాహరణ చెప్పనా, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటే ఈ నీళ్లు దేవుడి మీద పోయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆ కర్పూర నీరాజనం అయ్యాక నీళ్లు ఈ కర్పూర పాత్ర చుట్టూ తిప్పి పాత్ర మీద పోస్తారు. హారతిచ్చే పాత్ర ఉందిగా, పాత్ర మీద నీళ్లు వస్తారు, అది ఒట్టి వ్యర్థం. ఎప్పుడు నీళ్ళు ఎక్కడ పోయాలి, నీరాజనం అయ్యాక ఉద్ధరిణితోటో చెంచాతోటో నీళ్లు ఈ హారతి పాత్ర చుట్టూ తిప్పి దేవుడి పాదాల మీద పోయాలి. కానీ అందరూ ఈ పాత్ర మీద పోస్తారు. ఎందుకు పోసారు? ఓసారి మన కశ్యప్ గారు హారతి ఇస్తూ ఉండగా హారతి పాత్ర వేడెక్కి కాలిపోయింది. అది చిన్న వెండి పాత్ర. ఈ వెండి పాత్ర వేడెక్కి కాలిపోతే ఆయన అబ్బా ఏం చేశాడు, కాసి నీళ్లు ఉద్ధరణతో దీని మీద పోసి చల్లార్చాడు. ఆయన ఏదో వేడికి వచ్చి నీళ్లు పోసి చల్లార్చుకుంటే, ఓహో మన కశ్యప్ గారు వేడి నీళ్లు పట్టుకొచ్చి చన్న నీళ్లు పట్టుకొచ్చి ఈ పాత్ర మీద పోసాడు కనుక ఇక్కడ నుంచి పాత్ర మీదే పోద్దామని పోసాడు. ఇది ఏమైంది? జనాచారం. ఆయన ఎందుకు పోశాడు? చెయ్యి కాలిపోశాడు. కానీ నిజానికి దేవుడి మీద పోసుకోవాలి మీరు. అవునా? ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి మనకి భాగవత్. అవన్నీ ఇప్పుడు చెప్తే ఈ ఏడాది సరిపోదు భాగవతానికి. అందుకే కృష్ణుడు, మీరు చేసే యజ్ఞం శాస్త్రీయమా జనాచారమా? అంటే ఏదో జనాలు చూస్తున్నారు కాబట్టి చేయటమా గుడ్డిగా, లేక నిజంగా శాస్త్రాలలో ఉందా అనగా, అప్పుడు వాళ్ళు మాకు అవేం తెలియదు శాస్త్రీయమో జనాచారమో, మేము అప్పుడప్పుడు ఏ రెండేళ్లకో మూడేళ్లకో ఇంద్రుడికి యజ్ఞం చేస్తాం. ఎందుకు ఇంద్రుడికి యజ్ఞం చేస్తాం? ఇంద్రుడు మేఘములకు అధిపతి, అందువల్ల ఇంద్రుడిని మెప్పించి మేము యజ్ఞం చేస్తే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు ఆయన సంతోషించి ఏం చేస్తాడు? మాకు వర్షం కురిపిస్తాడు. ముఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింపవానగురియు వానగురియ కసవు వసుమతి పెరగును కసవు మేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే పంటలు పండుతాయి, గడ్డి పెరుగుతుంది, నదులు కాలవలు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ పంట మనం ఉపయోగించుకుంటాం, గడ్డి ఆవులకి పెడతాం, మళ్ళీ ఆవులు మనకి పాలిస్తాయి, పాలతో మనకి పాడు వస్తుంది, ఈ పాడిలో నెయ్యి కూడా ఉంటుంది, ఈ నెయ్యిలో కొంత మనం ఉపయోగించుకుంటాం, మళ్ళీ కొంత దేవతలకి యజ్ఞ రూపంలో అందిస్తాం. మనం దేవతలకి మంత్రపూర్వకంగా ఆహారం ఇస్తే, యజ్ఞం ద్వారా ఆహారం ఇస్తే, ఆహారం వల్ల వాళ్ళ కడుపు నిండి వాళ్ళు మనకి వర్షాలు ఇస్తారు. ఇది ఇచ్చిపుచ్చుకునే సంబంధం. ఆయన ఇంద్రాయ స్వాహ అన్నాడు పొద్దున, ఏమన్నారు, ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనగానే మీరు నెయ్యి ఇన్ని అటుకులో ఇంకేవో చెరువు అనే పేరుతో ఆహారం వేశారు. ఈ ఆహారము నెయ్యి అగ్నిలో పడి భస్మం అయిపోతుంది, సన్నని పొగ పైకి వస్తుంది, ఈ పొగ ఇంద్రుడి దాకా వెళ్ళిపోతుంది క్షణాలలో. ఇక్కడ ఇంద్రాయ స్వాహ అనగానే ఈ కాలిపోయిన ఆహారం ధూప రూపంలో ఇంద్రుడి దగ్గరికి వెళుతుంది. ఆ సమయంలో ఇంద్రుడు నోరు తెరుస్తాడు. ఈ ధూపం, ఈ పొగ ఇంత అమృతపు బిందువుగా మారి ఆయన నాలుక మీద పడుతుంది. ఈ డ్రాప్ ఆఫ్ అమృతం అనమాట. ఇక్కడ మనం వేసిన ఆహారం అమృత బిందువై నాలుక మీద పడగానే ఆయనకు ఆకలి తీరుతుంది, సాటిస్ఫాక్షన్ పొందుతాడు, తృప్తి పొందుతాడు. ఓహో, భూలోకములో సుఖస్థలిలో పద్మాకర్ గారు భాగవత సప్తాహం చేస్తూ ఉండగా యజ్ఞంలో పాల్గొన్నారు కొందరు పిసిగొట్టితనం లేకుండా, వాళ్ళంతా స్వాహాకారంతో ఇందులో ఆహారం వేశారు, ఈ ఆహారం నా నాలుక మీద పడింది అని సంతోషించి ఆయన వెంటనే ఏం చేస్తాడనమాట, మనకి సకల శ్రేయస్సులు ఇస్తాడు. అందులో ముఖ్యమైనది అన్నం ఇస్తాడు ఆయన. అన్నం ఆయనే ఇవ్వాలి, వర్షం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. వర్షము, ఆహారము, సంపదలు ఇస్తాడు. ఇలా మనం యజ్ఞం చేయకపోతే ఆయనకి నాలుక మీద అమృత బిందు పడదు, పడకపోతే ఆయనకి ఆకలి తీరదు, తీరకపోతే వర్షాలు కురవు, సకాల వర్షములు కొడకపోతే కరువు వస్తుంది. అందుకే మేము యజ్ఞం చేస్తాం. పాడి పంట ఉంటే మానవులు సుఖంగా ఉంటారనగానే ఆయన నవ్వి, ఇదంతా నిజం, యాక్చువల్గా శాస్త్రీయమే, కానీ ఈ మధ్యన ఇంద్రుడికి అహంకారం పెరిగింది, అది ఆయనకి అర్థమయ్యింది. ఓహో మై డియర్ ఫ్రెండ్ ఇంద్ర, నీకు కండకావరం పెరిగినట్టుంది, అహంకారం పెరిగినట్టుంది. ఎవరికైనా అహంకారం పెరిగితే ఓ మొట్టికే మొట్టి అహంకారం దింపుతాను అనుకున్నాడు ఈయన. కావాలని ఇంద్రుడి యొక్క గర్వం దింపడం కోసం ఏం చేశాడు, నాన్న ఏదో ఎవరో ఇంద్రయాగం చేశారని మనం ఇంద్రయాగం చేయడం ఏంటి, అసలు ఈ ఇంద్రుడు ఎవడు మధ్యలో మనకి వర్షం ఇవ్వడానికి, వీడు మీడియేటర్ దళారి, అసలు సర్వలోకేశ్వరుడు అయిన పరమాత్ముడు ఇవ్వాలి మనకి వర్షం. శరీరం ఇచ్చినా, ఆహారం ఇచ్చినా, ముక్తి ఇచ్చినా, అన్నం ఇచ్చినా, వర్షం ఇచ్చినా, పంట ఇచ్చినా, పాడి ఇచ్చినా భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఇవ్వాలి. ఆయన యొక్క పనిముట్లు వీళ్ళు, వీళ్ళకెందుకు డైరెక్ట్గా ఆయనకే యజ్ఞం చేద్దాం. కాబట్టి ఇంద్రయాగం వద్దు, ఇంకో బొందర యాగం వద్దు. మనకందరికీ ఇష్టదేవత గోవర్ధన పర్వతం, ఆ పర్వతం మనందరికీ గడ్డిస్తోంది, చెట్లుతో ఉన్నటువంటి ఆ కొండ వృక్ష సంపదిస్తోంది. ఆ వృక్షాల్లో చింత చెట్లు చింతపండు ఇస్తున్నాయి, వెలగ చెట్లు వెలక్కాయలు ఇస్తున్నాయి, మామిడి చెట్లు మామిడికాయలు ఇస్తున్నాయి, అంటే అన్ని ఆహారాలు గోవర్ధన పర్వతం ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఈసారి మనం సకల దేవతలతో కూడిన గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేసి, గోవర్ధనాన్ని పూజించి, గోవర్ధనం చుట్టూ ప్రదక్షిణం చేసి వృద్ధి పొందుదాం, దినదిన ప్రవర్ధమానమవుదాం గోవర్ధనాన్ని పూజించి. అనగా నువ్వేం చెబితే అదే నాన్న అన్నారు. అసలు నందుడు కృష్ణుడి మాట ఎప్పుడు కాదండి కదా. అయితే మీరేం చేస్తారంటే ఇంద్రయాగానికి కావలసిన సామాన్లు తెప్పించండి, నేను ముహూర్తం పెడతాను, ఆ ముహూర్తానికి మనం అక్కడికి వెడదాం. ఆశ్వయుజ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ గోవర్ధన యాగం మంచిది అని చేత ఎలాగో దసరాలు వస్తున్నాయి, తదనంతరం కార్తీక మాసం శుభముహూర్తంలో ఇంద్రయాగానికి కావలసిన సామానులు కూర్చుకుని పర్వతం దగ్గరికి వెడదాం. పిండి వంటలు బాగా చేయించండి, కొన్ని వేల తీపి పదార్థాలు చేయించండి, ఈ తీపి పదార్థాలన్నీ కొండకు నైవేద్యం పెడదాం, యజ్ఞంలో పూర్ణాహుతి అయ్యాక నైవేద్యం పెట్టి మనము తిందాం, బ్రాహ్మణోత్తములకు అన్నం పెడదాం, చండాలునికి వెనకబడినటువంటి వాళ్ళకి అంటరాని వాళ్ళకి కుక్కలకి అన్నం పెడదాం, అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తిండు, అధములకి చండాలునికి కుక్కలకి అందరికీ కడుపున అన్నం పెడదాం. మనం అందరికీ అన్నం పెట్టాలి, ఒకళ్ళిద్దరికి కాదు. పశువులకి కసవు పెడదాం, ఆపై మనము భోజించేద్దాం, భోజనాలు అయ్యాక కొండ చుట్టూ ప్రదక్షిణ చేద్దాం. ఎలా ఉందనగానే శభాష అన్నారు. శుభముహూర్తంలో యజ్ఞానికి వెళ్ళారు. అత్యద్భుతంగా గోవర్ధన పర్వతానికి యాగం చేయించాడు కృష్ణుడి దగ్గరుండి. గర్గాచార్యుడు పక్కనున్న, అసలు గర్గాచార్యుడిలో మంత్రోచ్చారణ చేయించేది కూడా కృష్ణుడేగా, మరి పేరుకి బ్రహ్మగారు ఉచ్చారణ చేయిస్తున్న శక్తి గురుశక్తిది. అందువల్ల ఈ యాగం ఏం జరిగిందంటే అత్యద్భుతంగా జరిగింది. సాధారణంగా మనం ఏం జరిగిందంటే ఏం జరగలేదని అర్థం, కానీ అక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఏం జరిగిందండి యజ్ఞం అంటే బాగా జరిగిందని అర్థం. కొన్ని చోట్ల భోజనానికి వెళ్ళొచ్చు అంటారు, ఏం పెట్టారండి, ఏం పెట్టారండి, నన్ను అడుగుతేటటువంటి వాడు ఫోన్ చేసి వచ్చి అంటే వాడు ఉద్దేశం ఎంత బాగా పెట్టారండి అని చెప్పడం అనమాట. ఈ భాషతో విచిత్రమైంది, నిజంగా అద్భుతంగా జరిగింది. లక్షలాది పిండి వంటలు నైవేద్యం పెట్టారు. ఈ నైవేద్యం పెట్టి పూర్ణాహుతి చేస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా, గోవర్ధన పర్వతం మీద ఆకాశమంతెత్తు ఒక మహాభూతం ప్రత్యక్షమయ్యింది. వేల చేతులతో, వేల శిరస్సులతో, వేల పాదాలతో ధగ ధగ అగ్నిలా వెలిగిపోతున్న ఒక మహాభూతం, ఒక మహాప్రాణి ప్రత్యక్షమయ్యింది. తండి తండి అంది, దగ్గరికి రండి అంది. వీళ్ళంతా తెల్లబోయారు. అప్పుడు కృష్ణుడు చూశారా మన ఎంత అదృష్టవంతులం, ఈ గోవర్ధన పర్వతం మనల్ని ఆహ్వానించింది, మన నైవేద్యం తింటానంటోంది. వినుడి పర్వతము కామరూపి, వినుడి శైలము కామరూపి, కలులను వేధించు ఆజ్యాన్నముల్ మన ముప్పిల్ చిన్న నాహరించే మనలన్ మన్నిల్చే చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసినని గోపాలాత్ముడై గోపుడా వనజాక్షుడు నమస్కరించే గిరికి వందారు మందారుడై. పిల్లల్లారా, గోపాలకులారా, తల్లి తండ్రి ఋత్విక్కులారా, ఈ పర్వతం కామరూపి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. కొండగా ఉంటుంది, మనకు అండగా మహాభూతముగా దర్శనమిస్తుంది. దుర్మార్గుల్ని శిక్షిస్తుంది, సన్మార్గుల్ని రక్షిస్తుంది. మనం నివేదనలు చేసాం అవినీతితో తయారు చేసిన పిండి వంటలు. ఈ పిండి వంటలన్నీ ప్రేమతో తింది. చూసారా, నైవేద్యం తెండంటోంది, పట్టుకెళ్ళండి చేతిలో పెట్టండి అనగానే అందరూ గోపాలకులు ఆ చేతులలో చాచింది ఆ కొండ. ఒక చేయి కాదు, కొన్ని వేల చేతులు. ఒక్కొక్కడు వీళ్ళు ఒక్కొక్క చేతులు ఒకటి పెట్టాడు, ఒకడు లడ్డూ పెట్టాడు, వాడు ఏదో గారి పెట్టాడు, వాడు బూరి పెట్టాడు, అందరూ వాళ్ళకి తోచింది పెట్టారు. ఆ సమయంలో సంభ్రమం కదా, అందరూ పెట్టారు. అవన్నీ పుచ్చుకుని అలా లక్షల కొలది నోళ్లు తెరిచి ఈ చేతులతో వాళ్ళు ఇచ్చిన దాన్ని నోట్లో వేసుకుని తిన్న తృప్తోస్మి అంది. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, ఆజ్యాన్నములు మనం ఇప్పించిన ఆహరించి, నేతి పిండి వంటలు మనం పెట్టాము తింది. చూసారా, తింది, స్వయంగా పుచ్చుకుని తింది. ఎప్పుడన్నా ఇంద్రుడు స్వయంగా వచ్చి చేతులు చాచి మనం ఇచ్చిన ఆహారం తిన్నాడా? కానీ కొండ తింది, మనల్ని మన్నించింది, గౌరవిస్తోంది, దీనికి దండం పెట్టండి అని వనజాక్షుడు, పద్మాక్షుడు, కృష్ణుడు ఆ గిరికి ముందు తాను నమస్కరించి వీళ్ళంత చేత దండం పెట్టించాడు. అప్పుడు ఆయన ఎవరు? వందారు మందారుడు. వందారు నమస్కరించు వారికి మందారుడు కల్పవృక్షం, నమస్కరించే వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షం కృష్ణుడు. అందుకే నిజానికి అక్కడ కొండ మీద ఉన్నది ఆయన రూపం, ఇక్కడున్నది ఆయన రూపం. తన రూపానికి తానే నమస్కరించి వీళ్ళ చేత నమస్కారం చేయించి వాళ్ళ కోరికలు తీర్చాడు. వాళ్ళు ఎంత ఆనందపడిపోయారో, అలా చేతులతో దీవించి ఆ రూపం అదృశ్యమైపోయింది. కృష్ణ, ఏమిటి విచిత్రం, మాలో 100 ఏళ్ళు పైబడిన వాళ్ళం ఉన్నాం, మా జన్మలో ఒక్కనాడు ఒక్క దేవతను చూడలేదు. నీ ధర్మమాని గోవర్ధన పర్వతం యొక్క విశ్వరూపం చూశాం. ఏ భగవంతుడైనా సాక్షాత్కరించి భక్తులిచ్చే నైవేద్యం తిన్నాడా? అలాంటి కథలు దాఖలాలు ఉన్నాయా? లేవు లేవు. ఈనాడు నీ ధర్మమానని దివ్య రూపం చూచామని పొంగిపోయారు వాళ్ళు. ఆ తర్వాత కృష్ణుడు చెప్పినట్టే అందరికీ భోజనాలు పెట్టారు, తాము తిన్నారు, ఆనందంతో తెలిశారు. ఇప్పుడు కృష్ణుడు స్వయంగా పర్వత రూపంలో నైవేద్యం తిన్నాక ఆ పదార్థం ఎంత రుచిగా ఉంటుంది? భగవంతుడు తిన్న పదార్థం అది అతి మధురంగా మహారుచిగా ఉంది. ఆ పదార్థాలు తిన్నారు. ఇప్పుడు గోవర్ధనం చుట్టూ ప్రదక్షిణ చేద్దామన్నాడు ఆయన. కాకపోతే వీళ్ళలో కొందరు ఆడవాళ్ళు, ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉన్నారు కదా, మరి అందరూ నడవగలరా? నడవలేని వాళ్ళందరినీ ఏం చేశారు? ఎడ్ల బళ్ళల్లో కూర్చోబెట్టారు, పిల్లల్ని బళ్ళల్లో కూర్చోబెట్టారు. నడవగలిగిన వాళ్ళు వెనక ముందు, బళ్ళకి ముందు వెనక పరుగు పరుగు పరుగులు ప్రదక్షిణ చేశారు. మొత్తం 12 కిలోమీటర్లు ఉంటుంది గోవర్ధన పర్వతం ప్రదక్షిణ. అంత ప్రదక్షిణ చక్కా 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 చేశారట. గుర్రముల పరువు మెచ్చని నర్రల గట్టిన రథంబు నంద ప్రముఖులు అర్రులగమిదో అలాగా. ఎడ్ల బళ్ళ మీద ఆడవాళ్ళు ప్రదక్షిణ చేశారని చెప్పాం కదా, ఆ ప్రదక్షిణ ఎలా ఉంది? ఎడ్ల బళ్ళకి ఎడ్లు కట్టారు, ఆ ఎడ్లు పరిగెడుతుంటే గుర్రముల పొరుగులు కూడా మెచ్చలేదట, గుర్రాల కంటే వేగంగా పరిగెట్టేయట, అంత వేగంగా పరిగెట్టేయట. అంటే దీన్ని బట్టి గోవర్ధన పర్వత ప్రదక్షిణ నడిచి చెయ్యలేనటువంటి మహానుభావులు వాహనముల మీద కూడా చెయ్యొచ్చు అది.